So I'm extremely happy that His Grace Krishna Smaran Prabhu is back here with us in Tirupati Dham. It's like a festival to the ears, to the mind and to the heart to hear from Him. So Lord Shri Radha Govindji is very, very merciful. And He's also so merciful and kind towards us. Every 6 months He makes it a point to come over Tirupati. Not necessarily He's a busy person. He's got contacts around the world, can move around. But He's simply showing mercy on us and He's coming here and educating us in Krishna consciousness. So I thank Him again and again. And also this time I thought of giving this particular subject to Prabhuji so they can enlighten us on this particular subject. There's a 14th chapter of Bhagavad Gita, the three modes of material nature. So I give the title like Triguna Vimukti. You know, actually I am struggling how to come out from these three gunas. So hearing from Him, now I may come out one day. Hare Krishna. So once again, I welcome Prabhuji for His kindness. Hare Krishna.
Hare Krishna. Manam ento anandanga unnam Prabhu malli tirigi 6 nellalo man daggariki vachinanduku. Ayana ee vidhanga Bhagavad Vijnanam ivatam mana hrudayaniki, chevulaki, kannulaki annitiki kuda chala amrutanga manaki atuvanti bhavana kaligutundi. Ayana daggara nunchi vintam anedi రాధా గోవిందుడి కృప వలన ఆయనకి ప్రపంచంలో అనేక చోట్లకి వెళ్లే అవకాశం ఉన్నా గానీ మనకి ఈ విధంగా ఆయన కృప ఇస్తూ ఉన్నారు, భగవద్ విజ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు. ఈసారి ఈ త్రిగుణాలు 14వ అధ్యాయం భగవద్గీతలో దాని గురించి విందాం అనుకున్నాను. నేను త్రిగుణాల గురించి ఎలా బయటపడదామని ఆలోచిస్తూ ఉన్నాను, కాబట్టి ఈ యొక్క అంశాన్ని ఈసారి ఎంచుకోవటం, ఆయన ఇక్కడ రావటం మనందరికీ కూడా ఎంతో అదృష్టం, కాబట్టి ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాం. అంశం అనేది త్రిగుణ విముక్తి.
ఓం జ్ఞానతిమిరందస్య జ్ఞానంజనాశలాకయ చక్షురుణ్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదామయ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురుణ్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితాన ేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసది గౌర భక్తవృంద. హరే కృష్ణ
హరే కృష్ణ కృష్ణ కృష్ణ
హరే హరే,
హరే
రామ 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 హరే హరే. I'm very grateful to our temple president, His Grace Revati Raman Prabhu, and all the devotees here. For me, he's not just a temple president, he's a very close friend. I share my heart with him, and in fact, his whole family is, we are just like family members together. Of course, in a spiritual sense we are, but much more intimate. So I come here out of my greed to get the association of Revati Raman Prabhu and his family members, all the devotees here. And He very mercifully allows me to speak in front of all of you. Speech can be very elevating. It can also be very degrading to the consciousness. Speech is more powerful than poison, and it's also more powerful than nectar. So it depends on how we use our speech. There's a great responsibility upon those who are entrusted with that service to speak that which is very pleasing to the heart, which is truthful, and which is elevating to the consciousness. So such speech can bring about elevation through the modes of nature, which is our topic. If the speech itself is contaminated by rajoguna or tamaguna, then even if we don't want it, somehow it will enter the hearts of people who are hearing from us. Just like if we take sambar, we add only a little bit of salt to it, but the whole pot of sambar becomes salty. In the same way, a little bit of infection by the modes of nature can cause the entire endeavor of speech to be covered by the modes of nature. Thinly covered or thickly covered, that's different. Lightly salted or heavily salted, it's salted. And the salt is uniformly spread throughout the... In the same way, speech can have such a powerful effect if it is sweet, filled with transcendental qualities, then everyone's heart becomes lightened. People feel jubilant, and at least for the moment they feel liberated. On the other hand, speech that is prideful or filled with rajoguna or tamaguna can also have an opposite effect, with even greater influence upon the consciousness.
నేనెంతో కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మన టెంపుల్ ప్రెసిడెంట్ దేవతరేవన్ ప్రభుకి, ఇక్కడ భక్తులందరికీ. ఆయన నాకు కేవలం ఒక టెంపుల్ ప్రెసిడెంటే కాదు, ఆయన నాకు ఒక ఆత్మీయ స్నేహితుడు. అంతేకాకుండా ఆయన కుటుంబం, నేను కూడా యాక్చువల్గా మేమందరం కూడా ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. ఇంకా దానికంటే చెప్పాలంటే ఇంకా ఆత్మీయంగా మాకు ఆధ్యాత్మిక సంబంధం ఉంది. సో ఈ విధంగా నేను ఇక్కడికి వచ్చింది ఎందుకంటే నేనెంతో ఆతృతగా ఉన్నాను వాళ్ళంతా వాళ్ళ యొక్క కృపను పొందటానికి. అయితే వాళ్ళు ఎంతో దయతో నాకు ఇక్కడ మాట్లాడే అవకాశం ఇస్తూ ఉన్నారు. ఇక్కడ అంటే ఒక వ్యక్తి మాట్లాడటం అంటే వాని యొక్క వాక్కు అనేది చాలా క్లిష్టతరమైనది. ఎందుకంటే వాక్కు ఒక వ్యక్తి యొక్క చైతన్యాన్ని ఉత్తేజపరచవచ్చు, అది పతనం చెందించవచ్చు. కాబట్టి వాక్కు చాలా జాగ్రత్తగా వాడాలి. వాక్కు గనక చాలా ఆహ్లాదకరంగా హృదయానికి ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉన్నట్లయితే ఆ వాక్కు మనకి దివ్యత్వాన్ని ప్రసాదించగలదు. మనం ఈరోజు యొక్క అంశము త్రిగుణ విముక్తి. సో ఈ వాక్కు ద్వారా త్రిగుణ విముక్తి సాధ్యమవుతుంది. అదే వాక్కు గనక ఆ విధంగా లేనట్లయితే అది విషముతో సమానం కావచ్చు. అంటే వాక్కు అంత శక్తివంతమైంది, వాక్కు బాగుంటే అది అమృతంగా ఉంటుంది, లేదంటే విషయంతో సమానం అవుతుంది. అంటే మనకు గనక ఎవరైనా మాట్లాడే వ్యక్తిలో రజోగుణం తమోగుణంతో కూడి మాట్లాడినట్లయితే ఎదుటి వ్యక్తికి మనం అంటే మన యొక్క ఈ గుణాలు తెలియజేయకుండా అనుకున్నా గానీ వాళ్ళకి అర్థమైపోతాయి, వీళ్ళు రజోగుణంతో తమోగుణంతో మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి. అదే ఈ వాక్ అనేది దివ్యత్వమై చాలా అమృతంగా ఉన్నట్లయితే కనీసం ఆ క్షణానికైనా సరే ఆ వ్యక్తి ముక్తిని పొందుతాడు. అలా కాకుండా అది గర్వంతోనూ పరుషంగాను ఉన్నట్లయితే ఎదుటి వ్యక్తి యొక్క చైతన్యము దిగజారి అతను కూడా త్రిగుణాల్లో బందీ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ వాక్ ఏ విధంగా అంటే ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ మీద ఈ సేవా బాధ్యత చాలా ఉంది. అంటే ఈ సేవ చేసే వాళ్ళకి భగవంతుడు మాట్లాడే సేవ ఇచ్చినట్లయితే ఆ సేవ ఎంతో బాధ్యతగా నెరవేర్చాలి. ఈ విధంగా వాళ్ళు త్రిగుణాల్లో విముక్తి అయిన వ్యక్తి దగ్గర నుంచి మనం విన్నట్లయితే త్రిగుణాలకు విముక్తి అవగలం మనం.
So Ravi Thiruman Prabhu is taking a great risk by allowing me to speak in front of all of you, because I am characterized quite a lot by Rajoguna, and I will try my best to avoid that from coming to the surface. So beginning with myself, all of us can have a beneficial enlightening experience.
రేవతి రేవణ ప్రభు నాకు ఈ మాట్లాడే అవకాశం ఇచ్చి ఆయన ఎంతో రిస్క్ తీసుకుంటూ ఉన్నారు. నాకెంతో రజోగుణం ఉంది, అది నా మాట్లాడటం ద్వారా ఉపరితలంకి రాకూడదని నేను ప్రయత్నిస్తున్నాను. నాతో పాటు అందరికీ కూడా మనం ఈ విధంగా ప్రయత్నించవచ్చు.
Which I said. Don't edit it. You have to speak what I said. You don't have editorial license. So, I shall try. Better. I heard you're not feeling well. He's doing well. So 14th chapter Bhagavad Gita, very very important chapter. In fact, Krishna first of all glorifies knowledge contained in this chapter with his first two verses. He's so excited to speak about it. These gunas, today I may not get into the actual verses, I'll just speak about the overall topic, and I'll maybe touch upon the first three verses. But the whole chapter is full of compassionate instructions from Krishna to deliver the conditioned soul from the clutches of Maya. In the seventh chapter, Krishna says that everyone within the universe, including Lord Brahma and even Shiva, are subject to the modes of nature. Even Lord Shiva sometimes becomes influenced by anger. Of course, Lord Shiva is a pure devotee, and because of his extreme service attitude towards the Supreme Lord, the modes of nature glorify him rather than minimize him. But in principle, even Lord Shiva, because he deals with material nature, he contacts material nature, therefore he can also come under the influence. So all of us assembled here, plus many other living entities who are in different bodies, all of us have to accept this fact that we are bewildered by the influence of the three modes of nature. Krishna is explaining in that seventh chapter, Daiviyesha Gunamayi Mamamaya Durathya Mamevya Prapadyante Mayam Etham Tarantite. This divine energy of mine consisting of the three modes of material nature is very very difficult to overcome, to surpass. But unless unless one takes shelter of Krishna. By surrendering to Krishna, only then one can overcome the influence of the modes of nature. So in the same way, in the 13th chapter, Krishna also mentions how the living entity is caught in this material world. Purusha prakriti sthohi bhunkte prakriti jan gunan karanam gunasangasya sadasa dyonish janmashu. So the Purusha, of course, living entity is not Purusha, but he is thinking is Purusha. Prakriti stohi is situated within Prakriti and he is trying to enjoy that material nature. Bhunkte prakriti jan gunan, prakriti jan gunan, born out of the three modes of nature, the different transformations and combinations that the material energy produces, the living entity is trying to enjoy that. Why? Because he is associating himself with the modes of nature. It's not that the modes of nature are forcing him, but he is associating, he is choosing. Karanam guna sangasya. He is choosing to associate with the modes of nature. Very important. And as a result of that, he takes birth among good and bad species. Sometimes in demigods, sometimes amongst animals, sometimes amongst human beings, and so on.
ఈ అధ్యాయం ప్రకృతి చాలా ముఖ్యమైనది. దీంట్లో కృష్ణుడు మొట్టమొదటి రెండు శ్లోకాల్లో ఈ శ్లోకం ఈ యొక్క అధ్యాయం యొక్క గొప్పతనాన్ని ఆయన కీర్తిస్తూ ఉన్నాడు. కృష్ణుడు ఈ అధ్యాయం చదవడానికి ఎంతో ఆయన ఆహ్లాదంగా ఆయన మొదలు పెడుతూ ఉన్నాడు. ఈరోజు మనం మొత్తం అధ్యాయం చెప్పలేకపోవచ్చు. మొదటి అంటే సారాంశము మేబీ మొదటి మూడు శ్లోకాలు మనం చర్చించుకుందాము. ఈ త్రిగుణాలను అధిగమించడం అనేది చాలా ముఖ్యమే, అంటే చాలా కష్టమైంది. కృష్ణుడు చాలా కరుణతో బద్ధజీవులను ఉద్ధరించాలని చెప్పి ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు. బ్రహ్మ శివుడు వాళ్ళు కూడా ఈ త్రిగుణాలను అధిగమించలేరు. త్రిగుణాలు అనేది చాలా కష్టం అనమాట. శివుడు యాక్చువల్గా శుద్ధభక్తుడు, కానీ ఆయనకి భగవంతుడి పట్ల ఎంత సేవాభావం ఉందంటే ఆయన ఇటువంటి సేవ చేస్తూ ఉంటాడు. అంటే ఈ త్రిగుణాలతో ఆయన అంటే వాటితో సాంగత్యంలోకి రావాల్సి ఉంటుంది ఆయన సేవ వలన. సో అలా అయితే త్రిగుణాలు అనేవి ఆయన్నేమి దూషించవు, ఆయన యాక్చువల్గా కీర్తిస్తూ ఉంటాయి, అంటే అంత గొప్ప వ్యక్తి అని చెప్పేసి. సో కాబట్టి మనం అనుకోకూడదు ఇక్కడ కూర్చున్న వాళ్ళం మనం త్రిగుణాలకి చాలా మనం అధిగమించేసాము, ఇది సులభము అని చెప్పేసి. మనకి భగవంతుడు ఆల్రెడీ చెబుతూ ఉన్నాడు, దైవీహేష గుణమయ్యి మమ్మమాయ దురతేయ మామేవయే ప్రబధ్యంతే మాయామేతం తరంతతే. ఇది చాలా కష్టమైంది ఈ భగవంతుని శరణాగతి పొందకుండా త్రిగుణాలను అనేది అధిగమించడం. అదేవిధంగా 13వ అధ్యాయంలో కూడా భగవంతుడు చెబుతూ ఉన్నాడు, ప్రకృతి గుణ పురుష ప్రకృతి స్తోహి ప్రకృతి భుంక్తే ప్రకృతి జై గుణాన్ కారణం గుణ సంగస్య సదసద్ యోని జన్మషు. ఇక్కడ కూడా మనకు చెబుతూ ఉన్నాడు, యాక్చువల్గా జీవి ఈ త్రిగుణాల్లో ఉండాల్సిన అవసరం లేదు, కానీ తను కోరుకుంటున్నాడు త్రిగుణాల్లో ఉండాలని చెప్పేసి. తను ఈ యొక్క త్రిగుణాలు ఏదైతే భౌతిక వస్తువుల్ని సృష్టిస్తూ ఉందో వాటి పట్ల ఆకర్షణ వలన ఆయన ఈ త్రిగుణాల్లోకి వస్తూ ఉన్నాడు. భుంక్తే ఆయన ఈ వీటిని ఆనందించాలి అనుభవించాలనే కోరిక వలన ఈ విధంగా జరుగుతుంది. కారణం గుణ సంగస్య, ఈ విధంగా ఉన్నప్పుడు త్రిగుణాల్లో ఆయన పడుతూ ఉన్నాడు. సో ఈ విధంగా త్రిగుణాల్లో చిక్కుకున్న జీవి ఏ విధంగా బయటపడతాడు? కారణం గుణ సంగస్య సదసద్యోని జన్మషు. ఈ విధంగా దేవతగా గాని జంతువుగా గాని మానవుడిగా గాని ఈ సాంగత్యం వలన జీవి ఇన్ని రకాల జన్మల్ని తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది.
సో వీ హావ్ టు అండర్స్టాండ్ వెరీ కేర్ఫుల్లీ విత్ అ కూల్ బ్రెయిన్ హౌ ద మోడ్స్ ఆఫ్ నేచర్ ఆర్ యాక్టింగ్ అపాన్ అస్ అండ్ హౌ ఆర్ దే బైండింగ్ అస్. How can we get liberated from their influence? And how can we sustain that liberated? Sometimes we feel liberated for the time being, but then again we get caught. So how to sustain that liberated situation? So these are extremely important for every devotee, because bhakti, when it is mixed with the rajogun or tamogun or satogun, is not transcendental. It is material. And you won't get from that the same experience of happiness and intense joy that you get from the performance of Shuddha Bhakti. Shuddha Bhakti is completely free from the modes of nature. In the third canto of Srimad Bhagavatam, Lord Kapila says that there are 81 forms of Mishra Bhakti. There are three modes of nature, and they combine amongst them, and primarily in 9 different ways. So that means there are 3 times 3, 9. There are 9 devotional services: Shravanam, Kirtanam, Vishnu, Smaranam, Arsanam, Vandanam, Padasevanam, Dasyam, Sakhyam, Atmanivedanam. Like this, there are 9 devotional services, and therefore each of these can be performed in 9 different mixed ways. Sattva-guna predominating, Rajoguna, Tamoguna little less, and like that. Therefore you get 81 different forms of mixed devotional service, none of which is transcendental.
అయితే మనకి వీటిలో చాలా ముఖ్యమైనది ఏంటంటే, ఏ విధంగా జీవి బద్ధుడవుతున్నాడు, ఎందువలన బద్ధుడవుతున్నాడు, ఆ విధంగా బద్ధస్థితి నుంచి ఏ విధంగా ముక్త స్థితికి రావాలి, ముక్త స్థితికి వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా మనం ఆ ముక్త స్థితిలో స్థితుడవ్వాలి, ఈ ప్రశ్న అనేది మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనం చూసినట్టుగా ఇక్కడ భక్తి రజోగుణం తమోగుణం ఈ యొక్క గుణ త్రిగుణాల్లో ఉన్నట్లయితే అది దివ్యత్వమైంది కాదు. మనకి భక్తి నుంచి వచ్చే పూర్తి ఆనందాన్ని మనం పొందలేము, అది రజోగుణం తమోగుణంతో మిశ్రితమైన ఉంటుంటే. మనకి తెలియజేశారు 81 రకాల మిశ్రమ భక్తి ఉంది. మనకి త్రిగుణాలు ఉన్నాయి, అంటే 3 × 3 = 9, ప్లస్ మనకి భక్తిలో శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం ఇట్లా 9 ఉన్నాయి. సో శ్రవణం మనం సత్వగుణంలో, రజోగుణము తమోగుణం కొంత పాళ్ళు ఉండే విధంగా, ఈ విధంగా చూసినట్టే మొత్తం 81 రకాల మిశ్రమ భక్తి మనం చేయొచ్చు. అయితే ఈ మిశ్రమ భక్తి మనం చేస్తున్నప్పుడు అది దివ్యమైంది కాదు. మనకు అప్పుడప్పుడు అనిపించవచ్చు మనం భక్తి చేస్తున్నప్పుడు మనం దివ్య స్థితిలో ఉన్నట్లు, కానీ వీటితో మిళితమైనట్లయితే అది అది దివ్యత్వమైంది కాదు.
రూప గోస్వామి గివ్స్ ద డెఫినేషన్ ఆఫ్ శుద్ధ భక్తి. గుడ్. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం అనుకూలైన కృష్ణాను శీలనం భక్తి ఉత్తమ. ఉత్తమ భక్తి మీన్స్ దాట్ భక్తి విచ్ ఇస్ బియాండ్ తమోగుణ. తమ ఇన్ ద మెటీరియల్ వరల్డ్ దర్ ఇస్ ఆల్వేస్ తమోగుణ ఇన్ఫ్లుయెన్స్ బికాస్ దీస్ త్రీ మోడ్స్ కెనాట్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్. వన్ కెనాట్ బి కంప్లీట్లీ ఇన్ తమోగుణ, దెర్ మస్ట్ బి ఎ లిటిల్ బిట్ ఆఫ్ సత్వ అట్లీస్ట్, అదర్వైజ్ విల్ బి డెడ్, విల్ బి లైక్ ఇన్ నాట్ మ్యాటర్. And there must be at least some rajoguna. Therefore, uttama means beyond the material realm. So that bhakti which is completely free from all material desires, especially freed from the covering of karma and jnana, desires for karma kanda, jnana kanda type of activities, covered, one should not be covered by those. One may perform certain activities which may seem like karma kanda activities, one shouldn't become covered by such desires. That kind of bhakti is called uttama bhakti.
Rupa Goswami uttama bhakti ayana nirvachincharu anya abhilashita shunyam gnana karmaadi anavrutam anukulyena krishnanu swilanam bhakti ruttamaane. Uttama bhakti ante uttama ante adi tamogunaniki atheetamaindi. Ee bhautika prapancham anta bhautika prapanchamlo tamogunam pramukhanga untundi. సత్వగుణం రజోగుణం కూడా ఉంటాయి, అవి లేకుండా ఒక తమోగుణమే ఉండదు. అయితే సత్వగుణం కొంత, రజోగుణం కొంత, ఎందుకంటే అవి లేకుండా మనం మనిషి అంటే ఈ విధంగా ఉండలేడు. సో ఉత్తమమైన భక్తి అంటే అది ఆధ్యాత్మిక జగత్తుకు సంబంధించింది, అంటే ఈ తమో దానికి అతీతమైందనమాట. సో అది జ్ఞానకాండ కర్మకాండకు అతీతమై ఉండాలి. ప్రత్యేకించి జ్ఞానకాండము కర్మకాండము, అంటే ఒక ఉత్తమ భక్తి చేసే వ్యక్తి జ్ఞానకాండ లేదా కర్మకాండ పనులు చేస్తున్నట్టు కనిపించినా గానీ అవి యాక్చువల్గా అతనికి అటువంటి కోరికలు లేవు అటువంటి పనులు చేయటానికి, అది దాన్ని ఉత్తమ భక్తి అంటారు.
సో ఆర్ ఎయిమ్ ఆఫ్ కోర్స్ ఇస్ టు గెట్ టు దట్ శుద్ధ భక్తి ప్లాట్ఫామ్ అండ్ అ థీమ్ దట్ విల్ కమ్ అప్ రిపీటెడ్లీ ఇన్ ఓవర్కమింగ్ ద మోడ్స్ ఆఫ్ నేచర్ is that we need to have the association of persons who are beyond the modes of nature. As long as we don't have that association, there's no possibility of even understanding that there is a life beyond the modes of nature. So that the transition from Mishra Bhakti to Uttama Bhakti or Shuddha Bhakti can only take place by the association of pure devotees. When we say pure devotees, we mean those devotees in this context. We mean those devotees who are free from the modes of nature. There are different definitions of pure devotees that Prabhupada gives. One definition he gives is one who is always following the order of the spiritual master. In a certain sense, one may be pure, but there are certain inside qualities which don't allow him to follow the spiritual master 100% within the heart. Some of the outside activities may be in line with the spiritual master, but the inside activities, the mind and intelligence, may not always be like that. So in our present discussion, we are going to consider the pure devotee as someone who is beyond the modes of nature. He's functioning not by the dictations of the gunas.
మన యొక్క లక్ష్యము ఉత్తమ భక్తి అయి ఉండాలి. మనం ఈ సందర్భం ఈ యొక్క అంశాన్ని చర్చించినప్పుడు పరిపరి విధాలుగా దీన్ని ఏ విధంగా అధిగమించాలని తెలియజేసినప్పుడు ఒకటి మాత్రం ముఖ్యంగా చెప్పారు ఏంటంటే, త్రిగుణాలకు అతీతమైన ఒక శుద్ధ భక్తుని యొక్క సాంగత్యంలో మాత్రమే మనం త్రిగుణాలని అధిగమించగలం. అంటే శుద్ధ భక్తుడు అంటే చాలా నిర్వచనాలు ఉండొచ్చు, కానీ మన ప్రస్తుత మన అంశంలో మనం చెప్పగలిగింది ఏంటంటే ఆయన త్రిగుణాలకు అతీతంగా ఉండి ఉండాలి. ఇంకో రకంగా చెప్పాలంటే ఆయన గురువు యొక్క ఆధ్యాత్మిక గురువు యొక్క ఆయన సూచనల్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉండాలి. కొంతమంది చూడొచ్చు వాళ్ళు బహిరంగంగా పాటిస్తున్నట్టు కనిపించవచ్చు, కానీ అంతరంగంగా మనసు బుద్ధితో చూసినట్లయితే వాళ్ళు కొన్ని పాటించలేకుండా ఉండొచ్చు. సో వాళ్ళని శుద్ధభక్తులు అనరు. శుద్ధభక్తులు అంటే వాళ్ళు క్షుణ్ణంగా త్రిగుణాలకు అతీతంగా ఉండాలి. అటువంటి వ్యక్తి సాంగత్యం ఉంటే మాత్రమే ఈ త్రిగుణాలను అధిగమించవచ్చు. అటువంటి వ్యక్తి గురించి మనం ఇప్పుడు చర్చిస్తూ ఉన్నాం.
సో విల్ లీవ్ దట్ ఫర్ ది టైమ్ బీయింగ్, గెట్ టు సమ్ idea of these the first two verses from the Bhagavad Gita and come back to what we just discussed for the last half hour. The first six chapters of Bhagavad Gita, they deal with the principle of Nishkama Karma Yoga, how the performance of prescribed duties for the pleasure of Krishna without expecting any results, without getting absorbed in the results, how that leads to knowledge of our Atma. When we say knowledge of the Atma, we don't simply mean information. We mean an awakened state of our true existence as the Atma. So, unlike theoretical knowledge or intellectual knowledge, intellectually we may say I'm not the body, but we are quite intricately connected with the body. So if you want to get free from that bodily conception of life, we have to accept our prescribed duties. And the prescribed duties are so designed to address the specific conditioning of the three modes of nature that we have. For example, brahmanas, they are conditioned by goodness. We'll talk about this in this chapter. They are conditioned by goodness. And there are certain prescribed duties that are meant for them, which will actually bring them out of the mode of goodness and take them to the transcendental realm. If they don't do those activities, they'll degrade themselves. And they have to perform those prescribed duties in a spirit of detachment from the results, including the result of whether I'm advancing or not. Simply, one should perform them in a totally detached spirit. If one does that, one will come to the position of Atmajnana, which is Jivera Swarupoy Krishna Nityadas. The middle six chapters, they deal with bhakti. First, they disclose the Swarupa of the Lord, His powers, His Aishwarya, and then the process of bhakti, loving exchange with Krishna, how he reciprocates with that loving exchange. And the last six chapters of Bhagavad Gita, they support the performance of bhakti, because they give very careful understanding of how the jiva is trapped in maya. How is it that he is trapped in prakriti? Although the jiva is transcendental, how is he trapped in this? So the third six chapters, 14th chapter comes in this, they disclose to us, they reveal to us, that's a better word, they reveal to us the importance of understanding the manner in which the jiva is entrapped in maya in order to properly execute bhakti yoga. So although this is technically called jnana, and the first six chapters are technically called karma, karma yoga and jnana yoga, but it's all bhakti, because they're all supporting bhakti only. So unless there is some bhakti, karma cannot be successful and jnana can also not be successful. So in these two sets of chapters, you'll find the message of bhakti also, because bhakti is the common, you know, connecting medium of all the different topics of Bhagavad Gita. Translate this much.
మనం ప్రస్తుతం చర్చించుకుంటున్నాం ఉత్తమ భక్తుడి గురించి. సో ఉత్తమ భక్తుడిని మనం ఆయన యొక్క సాంగత్యం లోనికి రాందే మిశ్రమ భక్తి అనేది ఉత్తమ భక్తిగా మారదు. సో దాన్ని అక్కడ మనం వదిలి ఈరోజు ఈ మొదటి శ్లోకాలు మనం చర్చిద్దాం. దాన్ని మళ్ళీ తర్వాత మళ్ళీ ఆ అంశానికి వద్దాం. భగవద్గీతలో మొదటి 6 అధ్యాయాలు ఏ విధంగా నిష్కామ కర్మయోగ చేయాలి, దాని ద్వారా ఏ విధంగా ఆత్మజ్ఞానం పొందాలి అనేది మొదటి 6 అధ్యాయాలు చెబుతుంది. నిష్కామ కర్మ చేయడానికి ఫస్ట్ మొట్టమొదట మన యొక్క విద్యుక్త ధర్మాలు తెలియాలి. విద్యుక్త ధర్మాలు చేస్తూ వాటి యొక్క ఫలితాలను ఆశించకుండా, ఫలితాల గురించి మనం ఆలోచించకుండా, వాటిలో నిమగ్నం అవ్వకుండా మనం చేసినట్లయితే మనం ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. ఏంటి ఆత్మజ్ఞానం? జీవేర స్వరూపమే కృష్ణేర నిత్యదాస్. అంటే ప్రతి వ్యక్తి కూడా ఈ త్రిగుణాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి బ్రాహ్మణుడు సత్వగుణంలో ఆయన బందీ అయి ఉంటాడు. దాన్ని అంటే ఈ యొక్క విద్యుక్త ధర్మాలు ఏంటంటే ఆ గుణాల నుంచి బయటపడే, విముక్తి చేసే అవకాశం ఉంది. మనం అనొచ్చు మామూలుగా తాత్వికంగా నేను ఆత్మని అని. అలా కాదు, ఇది జ్ఞానం సంపాదించడం. ఆత్మజ్ఞానం సంపాదించడం అంటే ఆత్మజ్ఞాన స్థితిలో మనం జీవించడం. అటువంటి స్థితిలో జీవించినప్పుడు మాత్రమే మనకు ఆత్మజ్ఞానం వచ్చిందంటారు. అదేవిధంగా మధ్యలో ఉన్న 6 అధ్యాయాలు కూడా భక్తి గురించి, భగవంతుడి యొక్క స్వరూపం గురించి, భగవంతుడి యొక్క ఐశ్వర్యం గురించి, భగవంతుడు ఏ విధంగా తన భక్తులతో ప్రతిస్పందిస్తాడు, ఏ విధంగా తను భక్తులకి కరుణ చూపిస్తాడు, ఇది మనకి తెలియజేస్తుంది మధ్యలోని 6 అధ్యాయాలు. చివరి 6 అధ్యాయాలు ఈ భక్తికి సహకరిస్తాయి. ఏ విధంగా జీవి, ఏ విధంగా ఆధ్యాత్మికము దివ్యమైన జీవి ఏ విధంగా భౌతిక ఈ మాయాజాలంలో పడిపోయాడు, అటువంటి వ్యక్తి ఏ విధంగా భక్తి చేయొచ్చు, ఇది మనకి ప్రత్యేకించి 13-14 అధ్యాయాల్లో కూడా జీవి ఏ విధంగా బద్ధుడయ్యాడనేది తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే మొదటి 6 అధ్యాయాలు కానీ చివరి 6 అధ్యాయాలు కానీ, అంటే భక్తి అనేది కొద్దిగా పాళ్ళు లేకుండా ఏది కూడా లేదు, అవి రెండూ కూడా భక్తికి సహకరించేయి, సహాయం చేయడం భక్తి చేయటానికి. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే భక్తి అనేది అది మొత్తం అన్ని అధ్యాయాల్లో కూడా అది మూలమై ఉందన్నమాట. సో ఈ విధంగా మనం ఈరోజు ఈ 14 అధ్యాయంలోకి వచ్చాం.
అన్ ఇంటెలిజెంట్ పీపుల్ దే థింక్ దాట్ దీస్ టాపిక్స్ ఆఫ్ జ్ఞాన అండ్ కర్మయోగ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద టాపిక్ ఆఫ్ భక్తి యోగ. దే నాట్ డిఫరెంట్, దే ఆర్ సపోర్ట్స్. లెట్ అస్ సే that a businessman, you meet a businessman, whatever he says will have something to do with business. Two businessmen will talk only about business. Even if they ask you how is the dinner, the real business is how is the business. So they may ask you how are your children doing. Why are they asking? So that you will do your work better, isn't it? Many people are working here, they know. When you go and your boss says at work, how is your work going? How is your home? You know, is your wife well? Are your children well? He's asking so that you will do your work better. He's not asking because he's interested in your family. In the same way, when Krishna is speaking about Karma Yoga or Jnana Yoga, he is really speaking bhakti only.
కొంతమంది అనుకుంటూ ఉంటారు ఈ జ్ఞాన యోగము కర్మయోగము అంటే వేరు వేరు విభాగాలు అని చెప్పి. యాక్చువల్ విభాగాలు అవి వేరువేరు విభాగాలు ఏం కాదు, అవి కూడా భక్తికి సహకరిస్తూ ఉంటాయి. కాబట్టి అవి వేరువేరు కాదనమాట. ఏ విధంగా అయితే ఒక బిజినెస్ చేసే వ్యక్తి ఆయన ఏది మాట్లాడినా కానీ ఆ వ్యాపారం గురించే మాట్లాడతాడు కానీ వేరేది మాట్లాడు. ఆయన అడిగాడు అనుకోండి, మీరు ఈరోజు సాయంత్రం ఏం భోజనం చేశారని, దానికి కూడా అది బిజినెస్తో ఏదో సంబంధం ఉండే మాట్లాడుతున్నాడు కానీ వేరే విధంగా కాదు. అలాగే మనం ఉద్యోగానికి వెళ్ళినప్పుడు బాస్ అడగచ్చు మీ కుటుంబం ఎలా ఉంది, భార్య పిల్లలు ఎలా ఉన్నారని. దాని ఉద్దేశం ఏంటి, మీరు ఆ విధంగా ఆయన అడిగితే ఆయన ఇచ్చిన పని బాగా చేస్తారని, అంతేగాని వేరేదేం లేదు. అదేవిధంగా కృష్ణుడు భక్తి తప్పితే ఇంకేం మాట్లాడు. కాబట్టి మొత్తం భగవద్గీతలో భక్తి అనేదే ఉంది.
అర్జున భక్త, కృష్ణ భగవాన్, వాట్ ఆర్ దే గోయింగ్ టు డిస్కస్? They're not going to discuss jnana. They're not going to discuss karma. Superficially they are called this, but they are different aspects of bhakti only.
Arjuna bhaktudu, Sri Krishna bhagavanudu, vallidaru maatladukunnappudu em maatladukuntaru? Kevalam bhakte maatladukuntaru. Kabatti veru veru amshaluga unna gaani ivi actually ga bhakte anamata.
The mayavadis, they do not understand this. Therefore they try to screw out artificial meanings out of every verse without any overall picture. They cannot get a synthetic understanding of Bhagavad Gita because of this. Because they forget that the conversation is between Krishna and his devotee. Therefore, the only topic that they are going to discuss is Krishna consciousness or Bhakti Yoga.
Mayavadiki valaki sampurnamaina avagahan ledu. Oka sampurnamaina kshannamaina purnamaina ante దృశ్యం లేదు. కాబట్టి వాళ్ళు ప్రతిదాన్ని ఒక్కొక్క దాన్ని తీసుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు ఇది కృష్ణుడు అర్జునుడి మధ్య సంవాదం అని చెప్పేసి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఈ దీన్ని గుర్తించలేరు, భక్తే భగవద్గీత అని చెప్పేసి.
జస్ట్ యాజ్ భక్తి ఇస్ ద కామన్ థ్రెడ్ ఎవ్రీవేర్, సిమిలర్లీ యుల్ ఆల్సో ఫైండ్ దట్ ది ఆబ్స్టకల్ టు భక్తి ఈజ్ ఆల్సో డిస్కస్డ్ ఇన్ ఆల్ ది 18 చాప్టర్స్. What is the obstacle to bhakti? Guna. Or getting captured in the three gunas. That is our main obstacle. And therefore, in all the chapters, you will find reference to how the living entity is bewildered because of being caught in the three gunas.
Yedhenga ayithe Bhagavad Gita yokka amsamu bhakti. Kabatti Bhagavad Gita mottamlo kuda adi ye vidhanga ayithe sutra dharamu adi daniki pratyuttaramga ante భక్తికి ఏది ప్రతికూలము అనేది కూడా 18 అధ్యాయాలను చర్చించారు. కాబట్టి ఏంటి భక్తికి అన్నిటికంటే ప్రతికూలమైంది? త్రిగుణాల్లో ఉంటాం కాబట్టి ఈ త్రిగుణాలు అనే అంశాన్ని ప్రతి అధ్యాయంలో కూడా చర్చించారు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద థర్డ్ చాప్టర్ అర్జున ఆస్ కృష్ణ, ఆఫ్టర్ హియరింగ్ ఫ్రమ్ యూ దట్ వన్ షుడ్ పర్ఫార్మ్ హిస్ ప్రిస్క్రైబ్ డ్యూటీస్, వన్ మే బి వెరీ మచ్ ఇన్స్పైర్డ్ but still one is unable to act according to that inspiration when it comes to practical action, as if forced by something one is not able to do. What is the reason for this? And Krishna immediately answered that, mighty Arjuna, mighty armed Arjuna, the reason you are not able to act properly is because of lust, which is born out of the mode of passion. కామేశ క్రోధేశ రజ గుణ సముద్భవ మహాశునో మహాపాప విద్యనమిహ వైరణం. దిస్ ఆల్ డివరింగ్ సిన్ఫుల్ ఎనమీ నోన్ ఇస్ లస్ట్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ద మోడ్ ఆఫ్ ప్యాషన్, అండ్ దట్ మోడ్ ఆఫ్ ప్యాషన్ ఇస్ వాట్ ఇస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ యాక్టింగ్ అకార్డింగ్ టు క్రిస్టియన్స్ ఇన్స్ట్రక్షన్స్. సో భక్తి మీన్స్ ఇన్ ద ప్రిలిమినరీ స్టేజ్ bhakti means acting according to Krishna's instructions as received from the spiritual master. And as one advances, the instructions are so much absorbed into the heart that you're not thinking instruction 1, instruction 2, instruction 3 anymore. Just like driving a car. In the beginning, it seems, you know, you got the steering wheel and the clutch and the gears and the, you know, brakes and all that. Each one is separate. And you are trying to understand how the steering works, how the clutch works, how everything works. But an experienced driver like Shaktiman Prabhu, when he drives, you feel as if you are, you know, he is using a toy. You don't feel that he is driving a car, because he is so effortless. Well, he has been driving a truck for so many years before he came to Krishna consciousness. So, in the same way, when one becomes very advanced in love for Krishna, he is not making calculations like a beginner may have to calculate. This is an instruction, I have to rise early for Mangalarti, I have to do this. This is because we are in the modes of nature, we have to do like this. But when one is free from the modes of nature, the activities of bhakti flow like the Ganges. Vayime ananya vishaya matir madhupate sakrit rati mudva tadadva gange ogam udhanvati. Just like the Ganges is flowing towards the ocean without any, you know, obstacles. If any obstacle comes, she flows around it. In the same way, when our bhakti is pure, there is no, you know, intellectual filter or need to process it with our intelligence in the way a conditioned soul has to process it. His intelligence is always working only for Krishna's pleasure. He has nothing else but Krishna's pleasure, and therefore from any activity, one activity to another activity, is always moving. It's a continuous flow of meditation, anusmara. It is not static meditation, it is a dynamic meditation. The yogis and the jnanis, their meditation is more or less static. First of all, they have to sit down, that itself is static. Secondly, they have to fix their mind upon some fixed object like that. The meditation is upon Brahman, and for the yogis, the meditation is upon the Paramatma within the heart. And it is not, in the beginning at least, it's not a dynamic experience. But for a devotee, right from the beginning, there's an opportunity for dynamic meditation upon Krishna. So, of course, we are still in the modes of nature, but we cannot experience that flow of bhakti in all our activities as long as we are within the modes of nature. Ahaituki apratihata. Apratihata means there is no break. Avichana. Nishchala bhakti means it doesn't break. No matter what you do, while you are speaking or cooking or washing the temple or going to work or taking care of your family, it's always done with this devotion towards Krishna. So that's the difference between bhakti which is conducted within the modes of nature and bhakti which is beyond the modes of nature. Bhakti which is conducted within the modes of nature is interrupted. It's not a continuous flow. You have to keep starting it again and again. But bhakti which is beyond the modes of nature, you don't have to start it. It is just a continuous flow. All the time, like the Mother Ganges, you know, it's not that she stops here, then you have to use a pump to, you know, drive her a little more. Another pump, another pump, another pump. That is for pipeline, you need that. But for Mother Ganges, you don't need any pump like that.
విద్యుక్తి ధర్మాల గురించి విన్నాడో ఆయన అనుకున్నాడు ఇంకేంటి ఇంక మనం వీటిని వెళ్ళి చేసేయచ్చు అని. అయితే అర్జునుడు ఆయన చెబుతూ ఉన్నాడు, నేను ఇప్పుడు నీ దగ్గర నుంచి విన్నాగానే నాకు స్ఫూర్తి వచ్చింది ఇప్పుడు చెయ్యాలని చెప్పేసి. కానీ చేయబోతుంటే తీరా చేసేసరికి వచ్చేసరికి ఏదో ఆపేసినట్టుగా పట్టేసినట్టుగా నేను చేయలేకపోతూ ఉన్నాను, ఏంటి కారణం ఏమిటి అని ఆయన కృష్ణుడిని ప్రశ్నించాడు. కృష్ణుడు చెప్పాడు, కామేశ క్రోధేశ రజోగుణ సముద్భవ. రజోగుణ అంటే రజోగుణం వలన, కామం వలన మనం ఈ యొక్క కార్యాలు మనకు ఏదైతే ఇస్తున్నారో వాటిని చేయలేకపోతున్నాం. కాబట్టి మనం అంటే మనకు మొదట్లో చెబుతూ ఉంటారు, భక్తి అంటే గురువు గారు ఇచ్చిన సూచనల్ని పాటించడం అని చెప్పేసి. కానీ అదే ఎవరైతే బాగా భక్తులు ఎదిగి ఉన్నారో వాళ్ళకి అన్ని అన్ని సందర్భాల్లో కూడా వాళ్ళు అన్ని సూచనల్ని పాటిస్తూ ఉంటారు. మనం ఏ విధంగా అయితే కారు మనం నేర్చుకుంటూ ఉన్నాం అనుకోండి, ముందు నేర్చుకునే ముందు మనం అన్ని వేరువేరుగా కనిపిస్తాయి, క్లచ్ ఎప్పుడు వేయాలి, స్టీరింగ్ ఎలా తిప్పాలి, అన్ని కూడా వేరువేరు సూచనలుగా కనిపిస్తూ ఉంటాయి. అదే ఎవరైతే బాగా అనుభవజ్ఞుడో వాళ్ళకి అన్ని ఒకే రకంగా అన్ని స్మూత్ గా అసలు ఏమి ఆటోమేటిక్ గా వాళ్ళు చేస్తున్నట్టే కనిపిస్తుంటుంది. మన శక్తిమాన్ ప్రభుని చూసినట్లయితే ఆయన ఎంతో అనుభవజ్ఞుడు ఈ కారుని తోలటంలో, ఆయన చూసినట్టయితే చాలా అవలీలగా చేసేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అదే కొత్తగా ఉండే అతను చాలా కష్టంగా ఉంటుంది. సో అలాగే మనకు మొదట్లో అన్ని అంటే మనం అనుకోవాలి ఇప్పుడు మంగళారతికి లేవాలి, ఇప్పుడు ఇది చేయాలి, ఇంకోటి చెప్పారు ఆ సూచన పాటించాలి, ఇట్లా అన్ని వేరువేరుగా కనిపిస్తూ ఉంటాయి మనం చేసే అన్ని కూడా. కానీ ఎవరికైతే అనుభవజ్ఞుడు అయితే అవుతాడో భక్తుడు అతనికి అది ఒక ప్రవాహం లాగా, గంగే వోగం ఉదన్వతి, గంగ ప్రవాహం ఎలా ఉంటుందో ఆ విధంగా అవిచ్ఛిన్నంగా అతని యొక్క బుద్ధి అనేది భగవంతుణ్ణి ప్రసన్నం చేయడంలోనే నిమగ్నమై ఉంటుంది. అయితే కర్మిగా అంటే యోగి కానీ జ్ఞాని కానీ ఈ విధంగా అవిచ్ఛిన్నంగా ఒక ప్రవాహంలాగా తన యొక్క తన పద్ధతిని చేయలేడు. ఎందువలన యోగంలో ముందు అసలు కూర్చోవాలి, ఒక చోట కూర్చోవడం అంటేనే అది తటస్థం. సో తటస్థంగా ఉన్న వ్యక్తి ఆయన ఈ ఒక ప్రవాహంలాగా చేయలేడు తన యొక్క ప్రాసెస్ని. కేవలం శుద్ధ భక్తుడు మాత్రమే ఈ విధంగా చేయగలడు. శుద్ధ భక్తి అనేది అహైతుకి అప్రతిహత. అప్రతిహత అంటే అది ఎక్కడ ఆగకుండా వెళ్తూ ఉంటుంది. అంటే అతను ఏది చేసినా గానీ తను కుటుంబాన్ని పోషించవచ్చు, లేదంటే మందిరంలోకి వచ్చి పనులు చేయొచ్చు, సేవలు చేయొచ్చు, బయటకు వెళ్ళొచ్చు, ఇంకో రకరకాల పనులు చేయొచ్చు, కానీ అన్నిటినీ కూడా ఆయన భక్తితో చేస్తూ ఉన్నాడు. అంటే సదా కూడా ఆయన యొక్క చైతన్యం అనేది భగవంతుని ప్రసన్నం చేయడానికే వెళ్తూ ఉంది. సో ఇది కేవలం త్రిగుణాలకు అతీతంగా ఉన్న ముక్త స్థితిలో ఉన్న భక్తుడికే సాధ్యమవుతుంది. అంటే భక్తి అనేది త్రిగుణాతీతం అయినప్పుడు మాత్రమే ఈ విధంగా అవిచ్ఛిన్నంగా చేయగలం. అదే త్రిగుణాలతో కలుషితమైతే అది విచ్ఛిన్నం అవుతుంది. అంటే మళ్ళీ మళ్ళీ మొదలు పెట్టుకోవాలి, మనకి కొద్దిగా కారు వెళ్ళంగానే ఆగుతుంది, మళ్ళీ మనం మొదలు పెట్టుకునే. ఇప్పుడు ఏ విధంగా అయితే మనం పైప్ లైన్ నీరు తీసుకెళ్తున్నారు అనుకోండి, కొంత దూరం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఇంకా ఇంజిన్ పెట్టి కొంచెం దూరం తీసుకెళ్లొచ్చు, ఇంకా ఇంజిన్ పెట్టి ఇంకో కొంత దూరం తీసుకెళ్లొచ్చు. అదే గంగ ప్రవాహంకి ఎన్ని అవసరం లేదు, అది అవిచ్ఛిన్నంగా ప్రవహిస్తూ ఉంటుంది. సో ఆ విధంగా కేవలం శుద్ధ భక్తిలో మాత్రమే అలా చేయగలుగుతాం.
సో ది రీజన్ ఐఎమ్ స్పీకింగ్ దీస్ థింగ్స్ ఇస్ వీ హావ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ భక్తి విచ్ ఇస్ బియాండ్ గుణాస్ అండ్ భక్తి విచ్ ఇస్ విదిన్ ద గుణాస్. అన్లెస్ యూ అండర్స్టాండ్ దట్ యూ విల్ నాట్ హ్యావ్ ది డిజైర్ ఆర్ ది ఆస్పిరేషన్ టు గెట్ అవుట్ ఆఫ్ ద మోడ్స్ ఆఫ్ నేచర్. Because that bhakti, Shuddha bhakti, the flow of Shuddha bhakti is so attractive that you can, once that attraction is developed to get to that Shuddha bhakti, that itself is very powerful. Even if you are not yet in the Shuddha bhakti platform, once the attraction to develop Shuddha bhakti has come into the heart, that itself will carry you to perfection. Of course, all these things don't come by themselves. It comes by association of devotees. That I'll emphasize later. But we are giving you a full picture, so an overall picture at this point. So you can understand that although we are right now situated in the Mishra Bhakti situation, but the way to get to that Shuddha Bhakti situation, two. One is you have to hear about Shuddha Bhakti. And you have to associate with Shuddha Bhaktas. Actually, you can hear about Shuddha Bhakti only from Shuddha Bhaktas. Even though Mishra Bhaktas may speak about Shuddha Bhakti, just like the sambar with salt, it cannot actually be Shuddha Bhakti. They cannot speak about Shuddha Bhakti. Even if they speak about it, it cannot be. Because salted sambar will always be salted sambar. How much it is mixed with salt, that is different. But there is salt. So, right now, our activities are within Rajogun and Tamogun, dominated by Rajogun, Tamogun. And by associating with persons who are beyond modes of nature, who have that continuous flow of bhakti, unimpeded by any circumstances, whatever material circumstances, by associating with them and hearing about Shuddha Bhakti from them, the desire to go to that platform will awaken in our heart. That itself is a seed of Shuddha Bhakti. the desire to have and experience that ourselves.
మనం ఎందుకు దీని గురించి చర్చించుకుంటూ ఉన్నామంటే ఈ మిశ్రమ భక్తి శుద్ధ భక్తి గురించి ఈ విధంగా చర్చించుకోవటం వలన వినటం వలన మనకి కోరిక వస్తుంది ఆ విధంగా మన శుద్ధభక్తి పాటించాలని. శుద్ధభక్తి ఎంత ఆకర్షణీయమైందంటే దాని గురించి కొంచెం మనం దాన్ని చూసినా గానీ చదివి చూసినా గానీ మనకి ఎంతో ప్రగాఢమైన కోరిక కలుగుతుంది మనం కూడా ఆ విధంగా శుద్ధభక్తులు కావాలని చెప్పేసి. అయితే ఇక్కడ రెండు ముఖ్యమైనవి. ఒకటి ఏంటంటే శుద్ధభక్తుడి నుంచి శ్రవణం చేయటం, ఒకటి శుద్ధభక్తుడితో సాంగత్యం చేయటం. ఈ రెండూ లేకుండా మన శుద్ధభక్తికి రాలేము. మనం శుద్ధభక్తుడు కాకుండా వేరే ఎవరి దగ్గరైనా వినొచ్చు అనుకోవచ్చు. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా సాంబార్లో ఉప్పు కొంచెం ఉన్నా ఎంత ఉన్నా కానీ అది ఉప్పుగానే ఉంటుంది, ఆ సాంబార్ దేనికి పనికిరాదు. అదేవిధంగా మనం వేరే భక్తుల దగ్గర నుంచి తింటే మనకు శుద్ధభక్తి చేయాలని అతను శుద్ధభక్తి గురించి మాట్లాడినా కానీ మనకు శుద్ధభక్తి చేయాలనే కోరిక రాదు. కేవలం మనం ఎప్పుడైతే శుద్ధభక్తుడి నుంచి వింటామో కోరిక అనేది వస్తుంది. ఆ కోరిక అనేది బీజం. ఆ బీజం ఉంటే కానీ మనం దాన్ని సాధించలేం. కాబట్టి మనం శుద్ధభక్తుడి నుంచి విన్నప్పుడు ఈ కోరిక ఉదయిస్తుంది, నేను శుద్ధభక్తుడిని కావాలని. కాబట్టి ఇది చాలా ముఖ్యం, దీని గురించి వింటాం.
సో అట్లీస్ట్ వన్ మస్ట్ హావ్ ది అసోసియేషన్ ఆఫ్ మధ్యమాధికారీస్ టు బ్రింగ్ అబౌట్ ద ట్రాన్స్ఫర్మేషన్. కనిష్టాధికారి బై డెఫినేషన్ హ్యాస్ మెటీరియల్ డిజైర్స్, సో హిస్ స్పీచ్ విల్ బి ఇన్ఫెక్టెడ్ విత్ మెటీరియల్ క్వాలిటీస్. ఇట్స్ అన్అవాయిడబుల్ బికాస్ హార్ట్ ఇస్ ఇన్ఫెక్టెడ్, దేర్ఫోర్ హిస్ స్పీచ్, హిస్ యాక్షన్స్, హిస్ థాట్స్, ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ఫెక్టెడ్ విత్ material qualities, passion and ignorance. That's unavoidable. So we have to have the association of at least very strong madhyamadhikari, and from their mouths we have to hear the topics of Shuddha Bhakti. When you hear like that, you can appreciate very easily the kind of Shuddha Bhakti persons like Kunti and Yudhishthira Maharaj and Draupadi must be having. Because Yudhishthira Maharaj, even while he was gambling, he was quite well aware that he would lose. Even while he was gambling Arjuna, he was aware. But you know why he was gambling? Because he was thinking that Arjuna is Krishna's very dear friend. Krishna will never allow Arjuna to be lost in gambling. Then he sold himself also. And then he sold Draupadi. He was thinking that certainly Krishna will not allow Draupadi to be lost. So this is a Shuddha Bhakti. Try to think about it. Apparently it appears that he is doing something very, very immoral. And a materialistic person out of fear may do the same thing as a person like Yudhishthira Maharaj with Shuddha Bhakti is doing. Because he is always thinking how to enhance the glories of Krishna. That's his only consideration. There is no other consideration. So he is absolutely sure that Draupadi will not be lost. How can Draupadi be lost? And therefore he gambles again. But Draupadi is lost superficially. But then Krishna finally, because that was Yudhishthira Maharaj's meditation all along. So in the same way, when we see Prabhupada's activities or we see Bhaktisiddhanta Saraswati Thakur's activities, you can easily see that although superficially it may appear like that of a struggling devotee, Prabhupada's life, 40 years he had to struggle to establish, you know, ISKCON movement. So it appears like he has struggled, but actually his activities are not like that. His activities are immersed in Shuddha Bhakti right from the beginning. So unless you understand the difference between the quality of Shuddha Bhakti and Mishra Bhakti, you may easily mistake what is what. Only by the association of persons who are relishing Shuddha Bhakti, it's possible to understand what it is and aspire to have it in our own hearts. As long as we associate with Mishra Bhaktas, our selfishness will not go, our materialistic tendencies will not go, the influence of modes of nature upon us will not go. So we have to get the association of persons who are beyond the modes of nature.
మనం ఈ రజోగుణం తమోగుణంలో ఎంతో నిమగ్నమై ఉన్నాం. కాబట్టి మనం ఈ కనిష్టాధికారి యొక్క సాంగత్యంలో ఆయన నుంచి వినటం ద్వారా మనం దీన్ని అధిగమించలేం. కనీసం మధ్యమాధికారి నుంచి అన్ని వినాలి. ఎందుకని కనిష్టాధికారి అంటే ప్రాకృత భక్తుడు. ప్రాకృత భక్తుడు అంటే భౌతిక కోరికలు ఉన్నాయి ఆయనలో. కాబట్టి ఆయన మాట్లాడేది, ఆయన యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా కలుషితమై ఉంటాయి. కాబట్టి ఆయన దగ్గర నుంచి వినటం ద్వారా మనకి అటువంటి బలమైన కోరిక రాదు మనం శుద్ధభక్తి చేయడానికి. కాబట్టి కనీసం ఎంతో స్థిరంగా ఉన్న మధ్యమాధికారి నుంచి వినాలి. ఎందుకని అటువంటి వ్యక్తులు మాత్రమే ఈ కుంతి, యుధిష్ఠిర మహారాజు అట్లాంటి వాళ్ళ యొక్క కార్యాలని చక్కగా వివరించగలరు సరిగ్గా సరైన దృక్పథంతో. మనం చూసినట్లయితే యుధిష్ఠిర మహారాజు ఆయన జోదం ఆడుతూ ఉన్నాడు. జోదం అనేది యాక్చువల్గా సరైన కార్యం కాదు. అంతేకాకుండా ఆయన అర్జునుడిని పందెం వేస్తూ ఉన్నాడు. అర్జునుడు కృష్ణుడికి ఎంతో ప్రియమైన వాడు, అర్జునుడిని ఎలా కోల్పోతానని, కానీ కోల్పోయాడు, తన్నే కోల్పోయాడు, ద్రౌపదిని కోల్పోయాడు. ద్రౌపది కృష్ణుడికి చాలా ఎంతో ప్రీతిపాత్రురాలు, అలాంటిది అంటే చూడటానికి మనకి కోల్పోయినట్టుగా కనిపించవచ్చు. సో ఈ విధంగా జరిగినాయి. కానీ ఆయన ఎల్లప్పుడూ కూడా ఒకటే ఆలోచిస్తూ ఉన్నాడు, కృష్ణుడి యొక్క గుణగణాలు ఏ విధంగా కీర్తించబడాలి ఈ కార్యం ద్వారా అని. కానీ అది ఎవరికి అర్థమవుతుంది? ఆ విధంగా ఆయన దివ్యమైన చైతన్యంలో ఉన్నాడు. కానీ మనం భౌతికంగా చూసినట్లయితే అరే ఏంటి ఇట్లాంటి కార్యక్రమం చేశాడు ఈయన, చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి మనం దూషించవచ్చు, తప్పు పట్టచ్చు. కాబట్టి దీనికి దివ్యమైన చైతన్యం కావాలి, వాళ్ళ యొక్క చైతన్యాన్ని వివరించడానికి. కాబట్టి శుద్ధభక్తుల నుంచి మాత్రమే వినాలి. అలా విన్నప్పుడు మాత్రమే శుద్ధభక్తి కీర్తించబడుతుంది. ఎప్పుడైతే శుద్ధభక్తి కీర్తించబడుతుందో మనం దానికి మనం కోరుకుంటాం, మనలో ఆ హృదయంలో జాగృతం కలుగుతుంది, నేను కూడా శుద్ధభక్తిని అవ్వాలి అనేది. కాబట్టి శుద్ధభక్తిని ఎవరైతే ఆస్వాదిస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తి నుంచి వినకుండా మనం శుద్ధభక్తి పట్ల ఆకర్షణ అనేది మనం పెంపొందించుకోలేం. కాబట్టి ఎంత మనం మిశ్రమ భక్తుల నుంచి విన్నా గానీ, అంటే ఒక రకంగా చెప్పాలంటే త్రిగుణాల్లో ఉన్న వ్యక్తుల నుంచి వింటే మనకి ఈ కోరిక రాదు. సో త్రిగుణాలకు అతీతంగా ఉన్న వ్యక్తి నుంచి, ఒక శుద్ధభక్తుడి నుంచి, దాన్ని ఆస్వాదించే వ్యక్తి నుంచి మనం విన్నప్పుడు మాత్రమే, శ్రవణం చేసినప్పుడు మాత్రమే ఆ కోరిక మనలో ఉదయిస్తుంది.
సో యు కెన్ అండర్స్టాండ్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్. సపోజ్ యువర్ ట్రావెలింగ్ బై ట్రైన్, one person, he has got full faith that the engine driver is authorized, and he has got into an authorized train, and he is not worried about whether the train is going to reach the destination or not. He is simply absorbed in his activities within the train. Another person is always thinking about where am I going, and he's looking outside to see which station has come. This is the difference between Mr. Bhakta and Shuddha Bhakta. Shuddha Bhakta is completely confident that he is under proper guidance, so he is absolutely engaged in his activities. He is not worried about what is going to happen when he gets to the place, whether he is going to get there or not. These are not his worries. His worries is what to do while he is actually in the train. So he is completely absorbed in whatever projects or whatever things he has to do. And finally he gets to Vaikuntha, and there is no difference, because there also he is absorbed the same way. In the train also he is absorbed the same way. There is no difference. On the other hand, the Mishra Bhakta, he is looking every station, chai is selling or not, is selling or not. Although he has some overall conception that he is going to go to Vaikuntha, but he is absorbed mostly in the external activity.
So, ee Shuddha Bhaktini, Mishra Bhaktini, ee vidhanga sulabhanga manam vivarinchochu. Manam ganaka saraina train ekki, సరైన అంటే ఆ డ్రైవర్ కనుక సరైన వ్యక్తి అయినట్లయితే, మనం ఇంకా చాలా ప్రశాంతంగా మన యొక్క కార్యక్రమాల్లో నిమగ్నమవచ్చు. అదే అటువంటి విశ్వాసం లేదనుకోండి, ప్రతి స్టేషన్ చూసుకోవాలి, ఎప్పుడు వచ్చింది, తర్వాత ఏం స్టేషన్ వస్తుంది, ఎంత అంటే బయట ఏం చేస్తూ ఉన్నారు, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో ఇది తేడా అన్నమాట. మిశ్రమ భక్తుడు ఎప్పుడు ఈ విధంగా బయట చూసుకుంటూ ఉండాలి, అదే శుద్ధ భక్తుడు ఆయనకు పూర్తి విశ్వాసం ఉంది, నేను సరైన వ్యక్తిని కలిశాను, సరైన మార్గం చేస్తూ ఉన్నాను, కాబట్టి గ్యారంటీగా నేను వైకుంఠానికి వెళ్తానని తను ప్రస్తుతం చేస్తున్న కార్యక్రమంలో చాలా నిమగ్నమవుతాడు. తను చేస్తున్న భక్తిలోనే చాలా నిమగ్నత ప్రదర్శిస్తాడు. అంటే ఆయన చాలా పూర్తిగా తను చేసే భక్తిలో నిమగ్నమయ్యి చివరికి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. అతనికి ఎటువంటి సంశయం లేదనమాట. అదే మిశ్రమ భక్తుడికి ఎప్పుడు వస్తుందో, తర్వాత ఏం జరుగుతుందో అని చెప్పేసి ఇట్లాంటివన్నీ కూడా ఆయనకి పద్దాక బయట చూస్తూ ఉండాలి. ఈ విధంగా మిశ్రమ భక్తుడు బయట ఉన్న కార్యక్రమాల్లో బహిరంగంగా ఏం జరుగుతుందో చూస్తూ ఉంటాడు. అదే శుద్ధ భక్తుడు తను ఒక ప్రాజెక్ట్ చేసినా ఏది చేసినా కానీ ఎంతో నిమగ్నతతో చేయటం వలన ఆయన వైకుంఠంలో ఉన్నా కానీ ఇక్కడున్నా కానీ చేసేది ఒకటే అనమాట, భక్తి అనేది, నిమగ్నతతో భక్తి చేయటం అనేది. అది మిశ్రమ భక్తుడికి సాధ్యం కాదు. ఆయన బహిరంగమైన కార్యక్రమాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆయన బయట ఛాయ్ వస్తుందా లేదా ఇట్లా అన్ని చూసుకుంటూ ఉంటాడు. ఇట్లా బహిరంగమైన కార్యక్రమాల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. శుద్ధ భక్తి చేసే అతను భక్తిలో నిమగ్నమై ఉంటాడు.
సో ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ సమ్వన్ హూ ఇస్ విదిన్ ద మోడ్స్ ఆఫ్ నేచర్ ఇస్ దట్ హీ ఈస్ డౌట్ఫుల్ బికాస్ హీస్ నాట్ ఫుల్లీ నాలెడ్జబుల్, హీస్ గాట్ ఇగ్నోరెన్స్, హీస్ డౌట్ఫుల్ బోత్ అబౌట్ ద గోల్ అస్ వెల్ అస్ ద ప్రాసెస్ అండ్ అబౌట్ హిస్ ఓన్ అబిలిటీ to apply. So these three things will bother the mind of Mr. Bhakta. But when they are in the association of Shuddha Bhakta, although they themselves have these doubts, by seeing the Shuddha Bhaktas, they get the confidence that sahi ja rahe honge.
మిశ్రమ భక్తి చేసే వ్యక్తికి సంశయాలుంటాయి, అదే శుద్ధ భక్తి చేసే అతనికి ఎటువంటి సంశయాలు ఉండవు అనమాట. అతనికి పూర్తి విశ్వాసం ఉంది. ఇతనికి తన వ్యక్తి సరైన వ్యక్తా, అంటే తన లక్ష్యం సరైందా, ఈ యొక్క పద్ధతి సరైందా, నేను సరిగ్గా ఈ భక్తి పద్ధతిని చేయగలనా అనే సంశయాల వలన. ఎందుకని మిశ్రమ భక్తి అంటే కొంత అజ్ఞానం ఉంది, ఆ అజ్ఞానం వలన ఈ సంశయాలు వస్తూ ఉంటాయి. కాబట్టి అతను పూర్తి విశ్వాసంతో చేయలేడు. అదే ఎప్పుడైతే ఒక శుద్ధ భక్తుడు యొక్క సాంగత్యంలోకి వచ్చినప్పుడు ఆ శుద్ధ భక్తుడు ఆ విధంగా చేయటం చూసి, ఆయన భక్తిని చూసి వాళ్ళకి అనిపిస్తుంది అది మనం కూడా సరైన పద్ధతిలోనే ఉన్నట్టున్నాం అని చెప్పేసి విశ్వాసం వస్తుంది.
సో హావింగ్ సెడ్ ఆల్ దిస్ విచ్ ఇస్ ఇంట్రొడక్షన్ టు ద టాపిక్ విల్ బిగిన్ చాప్టర్ 14. ఐల్ జస్ట్ స్పీక్ ఎ లిటిల్ బిట్ అబౌట్ దిస్ టుమారో విల్ కమ్.
కేవలం మనం ఉపోద్ఘాతం చెప్పుకున్నాం, ఇప్పుడు 14వ అధ్యాయం మొదలు పెడదాం.
శ్రీ భగవాన్ వాచ పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయ సర్వే పరాం సిద్ధిమితో గతాః ఇదం జ్ఞానోపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతా సర్వేపి నోపజాయంతే ప్రళయేన వ్రథయంతి చ. సో విల్ డిస్కస్ దీస్ టు బికాజ్ దీస్ ఆర్ గ్లోరిఫికేషన్స్ ఆఫ్ this knowledge contained in this chapter. Krishna is saying that I'm going to describe something which I have not thus far described as far as the knowledge of jiva and prakriti is concerned. How is it that the jiva, as jiva is spiritual and prakriti is material, how can these two things mix? Krishna said in the 7th chapter that everything in this material world is but a mixture of these two things. Bhumi rāpanalo vāyu and aparayam itaswanyam yedam dhāryate jagat. And again in the 13th chapter also he says that everything in this material world is simply a combination of kshetra and kshetrajna, nothing else. So how is it that the jiva who is transcendental by nature, how is it that he is mixed with the material energy? What has kept him bound up like that? So he has given some clues. He has said, karanam guna sangosya, and he has also given the process of liberation in the 13th chapter. How? What is that process of liberation? You know, amanitvam, adhambitvam, ahimsa, kshantir, acharya upasanam, arjavam. These are the qualities that you have to develop in order to become fixed in the knowledge of kshetra and kshetrajna. So now Krishna is saying that I'm going to go forward further than even that and explain to you how the modes of nature are binding upon you. And therefore this knowledge is far, far superior. He says, Param Bhuyaha. I want to explain. Arjuna has not even started this chapter. Krishna is simply on his own wanting to give this knowledge to us because of his intense compassion. Because as long as we don't understand this topic properly, the modes of nature, very difficult to get free from it. We may even have sentimental conceptions of bhakti. We don't become free from the modes of nature, because that is also part of Mishra Bhakti. Sentimental bhakti is also Mishra Bhakti only. So many people in fact criticize bhakti because they think that it is sentimental, and many times it's true. People who perform bhakti, they're actually sentimental, because they do not understand the transcendental nature of it. They think in terms of, that is why you have so many wars and all that taking place between different religious groups, because sentimental bhakti. So if you want to get beyond that, you really have to understand the modes of nature topic very carefully. So Krishna is saying, I'm going to explain this knowledge to you thoroughly. Knowing this, what will happen? Many sages got liberated in the past. In the purport, Prabhupada welcomes philosophical speculation in this chapter. He says, if one understands this chapter through the process of philosophical speculation, he'll come to an understanding of devotional service. I'm going to explain that. Don't get a little bewildered. Time up, huh? 5 minutes.
ఈ మొదటి రెండు శ్లోకాలు ఈ అధ్యాయం యొక్క అధ్యాయంలో చర్చించే అంశం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రెండు శ్లోకాలను ఈరోజు మనం చర్చించుకుందాం.
సో దిస్ ఫిలాసాఫికల్ స్పెక్యులేషన్ ఫర్ దోస్ పర్సన్స్ హూ హ్యావ్ ద గ్రేట్ ఫార్చ్యూన్ ఆఫ్ అసోసియేటింగ్ విత్ డివోటీస్ దే విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ బై ఫాలోయింగ్ ది హియరింగ్ ప్రాసెస్ and contemplating upon the messages that they've heard. But those persons who don't have that fortune of hearing from pure devotees, if they start thinking along the lines that Krishna is pointing out, they'll come to the conclusion that I'm wasting my time with philosophical speculation. I should really become a devotee.
So manam ikkada ee adhyayamlo Krishnudu ఏ విధంగా జీవుడు దివ్యమైన వ్యక్తి, అతను ఏ విధంగా త్రిగుణాల్లో బందీ అవుతాడు, ఈ విషయం చర్చిస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే 7వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో జీవుడు ప్రకృతి ఇంతకంటే మించి ఏం లేదు అని చెప్పి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. 7వ అధ్యాయంలో కూడా 13వ అధ్యాయంలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు ఏ విధంగా ఈ జీవి, బద్ధుడైన జీవి ఏ విధంగా ముక్తుడు కావచ్చు, ఆ మార్గం ఏంటి, అమానిత్వం, అడంబిత్వం, అహింస, శాంతి రాజ్యం, ఈ విధంగా తను ఏ విధంగా జ్ఞానవంతుడు కావచ్చు అని చెప్పేసి. మరి ఇప్పుడు అదంతా చర్చించిన తర్వాత ఈ అంశాన్ని ఎందుకు చర్చిస్తూ ఉన్నా అంటే ఇది చాలా ముఖ్యమైనది. మనం గనక జీవి ఏ విధంగా బద్ధుడయ్యాడు అనేది తెలియకపోతే మనం కేవలం మూఢ భక్తి మాత్రమే చేయగలం. సెంటిమెంటల్ భక్తి అంటుంటారు చాలా మంది. యాక్చువల్ భక్తి అంటే సెంటిమెంటల్ అంటే అనే అనుకుంటూ ఉంటారు. ఎందుకని ఈ విధంగా అయినా సరైన అవగాహన లేకపోవటం వలన. అందువల్ల ఈరోజు దేశాల మధ్య కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. ఏంటంటే వాళ్ళు చేసేది ఇట్లాంటి మూఢభక్తి, వాళ్ళు తెలియదు ఎందుకు జీవి ఈ విధంగా బద్ధుడయ్యాడు. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇది మనకు ఎప్పుడైతే తెలుస్తుందో ఈ దివ్యమైన జీవి త్రిగుణాల్లో ఏ విధంగా బద్ధుడయ్యాడనేది ఇక్కడ కృష్ణుడు చెబుతూ ఉన్నాడు. కృష్ణుడు చూడండి, అర్జునుడు ఈ అధ్యాయాన్ని మొదలు పెట్టలేదు, కృష్ణుడే మొదలు పెట్టాడు. ఆయన ఎంతో ఉత్సాహంగా కరుణతో జీవులు, ఈ బద్ధ జీవులు ఏ విధంగా ఉద్ధరింపబడాలని చెప్పి దాన్ని తెలియజేయాలని చెప్పేసి ఆయన ఎంత ఉత్సాహంగా ఈ యొక్క అధ్యాయాన్ని కీర్తిస్తూ ఉన్నాడు. మొట్టమొదటి ఏం చెప్పారు, ఈ మనం ఈ అధ్యాయంలో ఏదైతే చర్చించబోతున్నామో ఇది తెలుసుకుని మునులందరూ కూడా పరమసిద్ధిని పొందారు అని చెప్పేసి. సో దీంట్లో ఇక్కడ మనకు ఒకటి ముఖ్యమైన వాక్యం ప్రభుపాద వారు చెబుతూ ఉన్నారు. తాత్విక చింతన విధానం ద్వారా ఈ అధ్యాయంను అవగాహన చేసుకునిచో మనుషులు శీఘ్రముగా భక్తి యోగమున అవగతం చేసుకునగలడు అని. అంటే దీని అర్థం మనం తాత్విక చింతనని ప్రోత్సహిస్తున్నారని కాదు. చిల ప్రభుపాద వారు ఏం చెబుతున్నారంటే దీని అర్థం ఏంటంటే మనం ఎప్పుడైతే ఒక శుద్ధ భక్తుడి నుంచి వింటామో ఆ విన్న వాటిని చింతన చేసినట్లయితే మన భక్తి అది అవగతం చేసుకోవడానికి సహాయపడుతుంది. అలా కాకుండా మనం సొంతగా చేసినట్లయితే ఈ కృష్ణ ఉపదేశాల నుంచి మనకు అర్థమవుతుంది మనం కేవలం మోహితులం కాదు అని తప్పితే మనకు భక్తి అనేది ఏం అర్థం కాదు అని చెప్పేసి.
So that is the first sloka. The second sloka, Krishna says, idam jnanam upashrutya mama sadharmyam agata సర్వోపి నా ఉపజాయంతి ప్రళయ నా వ్యసంతి చ. సో ఇదం జ్ఞాన ఉపాశ్రత్య. హౌ డు యూ గెయిన్ దిస్ నాలెడ్జ్? బై ఉపాశ్రత్య. మాం హి పార్థ విపాశ్రత్య. దెన్ అగైన్ వీతరాగ భయ క్రోధ మన్మయా మాం ఉపాశ్రిత. ఉపాశ్రిత మీన్స్ టు టేక్ షెల్టర్ ఆఫ్ అ గురు అండ్ దెన్ వర్షిప్ కృష్ణ. సో ఇదం జ్ఞానం ఉపాశ్రిత మీన్స్ టు గో అండ్ టేక్ తద్విధి ప్రణిపాతైన పరిప్రశ్న సేవ. టు అండర్స్టాండ్ దిస్ ఫ్రమ్ అ స్పిరిచువల్ మాస్టర్ అండ్ దెన్ కాంటెంప్లేట్ అపాన్ వాట్ యూ స్టార్ట్ బై దిస్ మెథడ్. వాట్ విల్ హ్యాపన్? మమ సాధారణ్యం ఆగత. యూ విల్ అటైన్ ది సేమ్ క్వాలిటీ as Krishna himself. What is that quality that you will attain? Not all the qualities. Krishna has got unlimited qualities. Not quantitatively either, but qualitatively you will attain agelessness, deathlessness, hungerlessness, thirstlessness, full of knowledge, full of bliss, and freedom from all sins. These qualities of the soul one will attain by going and rendering service to a pure devotee, spiritual master, upashrutya, idam jnanam. Prabhupada doesn't explicitly say this. By becoming fixed in this knowledge, one can attain to the transcendental nature like my own. Thus established, one is not born at the time of creation or disturbed at the time of death. He doesn't explicitly say what the upashrutya word is. But if you read the word for word meaning, taking shelter of, upashrutya. Taking shelter of the knowledge doesn't mean that, you know, you can take shelter of the knowledge by yourself, by brute force. You have to have someone who gives that knowledge to you. So that's the spiritual master who is beyond the modes of nature, Nirguna. By taking shelter of him and rendering service to him, by that association, part of which is that hearing process, a significant part of it, by that association, one becomes and endowed with the qualities that he himself has. It's like keeping an iron rod in contact with fire. Then the iron rod becomes like fire. In the same way, when we are in touch with a person who is transcendental to the modes of nature, upashrutya, then by their mercy, we become transcendently situated.
So ikkada rendo shlokamlo idam gnanam upashritya. ఇక్కడ జ్ఞానం ఉపాశ్రిత్య అంటే మనం జ్ఞానాన్ని ఆశ్రయించడం కాదు, యాక్చువల్గా ఒక శుద్ధ భక్తుని ఆశ్రయించడం. తద్విద్య ప్రణిపాతంలో ఏ విధంగా అయితే చెప్పారో జ్ఞానం పొందడానికి ఏ విధంగా ఒక గురువుని ఆశ్రయించడం, అది ఇక్కడ ఆశ్రిత్య అంటే గురువుని ఆశ్రయించడం. ఒక త్రిగుణాలకు అతీతంగా ఉన్న గురువుని ఆశ్రయించడం, ఆయన దగ్గర నుంచి విని ఆయన చెప్పిన దాన్ని కనుక మనం మననం చేసినట్లయితే అప్పుడు ఏమంటున్నారు, మమ సాధర్మ్య మాగతాహ, అంటే నా లక్షణాలను పొందుతారు. భగవంతుడి లక్షణాలు పొందటం అంటే భగవంతుడితో, ఇక్కడ అర్థంలో చెప్పారు, ఈ జ్ఞానం నందు స్థిరంగా నిలుచడం ద్వారా మనుషుడు నా దివ్యత్వం వంటి దివ్యత్వం పొందగలడు. అంటే భగవంతుడు లాంటి దివ్యత్వం అంటే ఏంటి? మనం ఆయనలో ఆయన యొక్క అన్ని గుణాలని పొందలేము, ఆయన గుణాలు పొందినా గానీ ఆయనకున్న అటువంటి అంటే పరిమాణంలో కూడా మనం అటువంటి ఆ విధంగా పొందలేము. కేవలం కొన్ని అంటే డెత్లెస్నెస్ అంటే అమృతత్వం, అంటే ఈ యొక్క మృత్యువు లేకపోవటం. ఏజ్లెస్నెస్ అంటే మనకి అంటే మనకి ముసలితనం లేకపోవటం, ఇట్లాంటివన్నీ కూడా పొందొచ్చు అనమాట. సో ఇక్కడ చెప్పారు ప్రభుపాద వారు, అంటే మనం చూసినట్లయితే ఉపాశ్రిత్య అంటే ఇక్కడ మనం ఇక్కడ అర్థంలో చూసినట్లయితే ఏం లేదు, కానీ మనం ప్రతిపదానికి అర్థం చూసినట్లయితే ఆశ్రయించి అంటే ఇక్కడ ఉపాశ్రిత్య అంటే మనం జ్ఞానాన్ని ఆశ్రయించడం అంటే ఏం ఆశ్రయిస్తాం? జ్ఞానాన్ని ఆశ్రయించడం అంటే మనం దాని గురించి ఆలోచించడం కాదు, ఒక వ్యక్తిని అంటే త్రిగుణాలకు అతీతంగా ఉన్న శుద్ధ భక్తుడిని మనం ఆశ్రయించినట్లయితే, మనం ఆశ్రయించడం అంటే ఏంటి? తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ, ఆయన ఆశ్రయించి సేవించి ఆయన ప్రశ్నించడం. ఈ విధంగా ఒక వ్యక్తిని సేవించినప్పుడు ఆయన యొక్క లక్షణాలు మనకు వస్తాయి. త్రిగుణాలకు అతీతంగా ఉన్న గురువుని మనం సేవించినట్లయితే అటువంటి ఆయన యొక్క దివ్య లక్షణాలు మనకు వస్తాయి. మనం ఎవరిని సేవిస్తామో వాళ్ళ యొక్క లక్షణాలు మనకు వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా అటువంటి వ్యక్తిని మనం సేవించడం ద్వారా ఆయన యొక్క దివ్య లక్షణాలు మనకు వస్తాయి. ఈ విధంగా మనం భగవంతుడి యొక్క దివ్యత్వాన్ని పొందడం అంటే.
So tomorrow we will continue. Thank you very much. Sorry.
11:30 to 1:30. సో రేపు కూడా ఉదయం 11:30 to 1:30 వరకు, సాయంత్రం 7:00 to 9:00 వరకు ఇదే అంశాన్ని చర్చించడం జరుగుతుంది. త్రిగుణ విముక్తి.
I hope you are not getting bored with this. If you are getting bored, say Hari Bol. It's a very, very important topic. Thank you very much. Tomorrow I'll begin with questions. You can write down your questions and give me. Tomorrow I'll first answer questions for 10 minutes, then we'll begin.
ఇకను ప్రశ్న ఉంటే రేపు రాయొచ్చు. రేపు ముందు ప్రశ్నలతో మొదలుపెట్టి 10 నిమిషాల పాటు తర్వాత చర్చిద్దాం. రేపు ఉదయం 11:30.
శ్రీల ప్రభుపాద్ కీ జయ.
హిస్ గ్రేస్ దేవ్ త్రివేణి ప్రభు కీ జయ.